ముందుగా నాకు ఈ సమయం ఇచ్చినందుకు నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. చేరొచ్చిన మీకు అందరికి కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నా స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామన వందనాలు తెలియచేస్తున్నాను. కానీ ఇంకా కొంచెం బలహీనత ఉంది, దయచేసి మీ ప్రార్థనలాగా అలాగే కంటిన్యూ చేయవలసిన మనవి చేస్తున్నాను. కొంచెం ఎక్కువసేపు మాట్లాడినా గానీ గొంతు చాలా నొప్పి, అంటే ఒక ఏదో ఒక పచ్చి పుండు గాని గొంతులో ఉన్నట్టు అలా నొప్పి వస్తూ ఉంది, ఇంకా అది తగ్గలేదు. అందుకోసమే నేను ఎవరైనా వీక్ డేస్ లో ఎవరైనా ఫోన్ చేసినా గానీ నేను మెసేజ్ తీసుకోలేకపోతా ఉన్నాను. కొంచెం ఎక్కువ మాట్లాడినా గానీ బాగా పెయిన్ వస్తుంది, అందుకోసం దయచేసి ఆ వీక్ డేస్ లో నాకు ఫోన్స్ చేసేటువంటి వాళ్ళు ఏమనుకోవద్దు. కొంచెం హెల్త్ బాగైన తర్వాత నేను ఈవినింగ్ డివోషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలోనికి వెళ్ళక మునుపు నేను ఒక ప్రార్థన విన్నపాన్ని మీకు తెలియచేసి తర్వాత వెళ్తాను. బహుశా మీ దగ్గర కూడా సర్క్యులేట్ అయి ఉండొచ్చు, మీరు కూడా చూసి ఉండొచ్చు. అదేంటి అనంటే, మణిపూర్లో ఏ విధంగా అయితే హింసాకాండ ప్రీ ప్లాన్డ్ గా ఉద్దేశపూర్వకంగా జరిగిందో, అదే రీతిగా ప్రీ ప్లాన్డ్ గా మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్ లో 3 గ్రామాల మీద అటాక్ చేయాలి అని చెప్పి కొంతమంది తీర్మానం చేసుకొని వాళ్ళు వీడియోలో మాట్లాడడము, వాళ్ళ సైనికులకు వాళ్ళు ఉత్తరాలు రాయడము, అనుకోకుండా అవి బయటికి రావడము, అదొక సంచలనంగా మారిపోయింది. కాబట్టి బహుశా మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. నేను వీలైతే నేనన్నదాన్ని ఫార్వర్డ్ చేస్తాను. సో కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మనకు బయటకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మణిపూర్లో ఎలాగైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ కూడా అలాగే చేయాలని, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బయటికి లాక్కొని వచ్చి వాళ్ళని వివస్త్రలుగా చేసి ఊరేగించి వాళ్ళని పాడు చేసి క్రైస్తవుని ఒక్కడిని కూడా బతకనీయకుండా అందరినీ కూడా కత్తితో నరికి చంపేయాలి అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని ఛత్తీస్గఢ్ లో తీసుకొని రావడం జరిగింది. సో ఇది దయచేసి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2007-08 సంవత్సరాల్లో ఒరిస్సా రాష్ట్రంలో బహుభయంకరంగా సంఘం మీద జరిగినటువంటి దాడి, ఆ తర్వాత మనం మణిపూర్ మీద చూసాము. మణిపూర్ కంటే ముందు ఛత్తీస్గఢ్ లో జరిగింది వాస్తవానికి. సో ఇప్పుడు మరలా ఛత్తీస్గఢ్ మీద ఆ విధమైన దాడి జరగబోతా ఉంది. కాబట్టి దయచేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తర్వాత రెండో విషయం ఏంటి అంటే, అరుణాచల్ ప్రదేశ్ లో యాంటీ కన్వర్షన్ బిల్, ఈరోజు నార్త్ ఈస్ట్ లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి ఇమీడియట్ గా దానికి చెక్ పెట్టాలని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొని వచ్చి వాళ్ళను చాలా ఎక్కువగా వేధిస్తా ఉన్నారు. అందుకని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఐక్యంగా యూనిటీగా కలిసి ఒక తీర్మానంకి వచ్చారు. వాళ్ళొచ్చిన తీర్మానం ఏంటంటే, కనీసం సంఘం అంతా కలిసి 1 వారం రోజులు కంప్లీట్ గా ఉపవాసాన్ని పాటించాలి, ఉపవాస దినంగా పాటించి ఉపవాసం ఉండి ఆ రాష్ట్రం కొరకు ప్రార్థించాలని తీర్మానం తీసుకున్నారు. ఎస్తేరు గ్రంథంలో ఏ విధంగా యూదులందరూ కూడా మరి వాళ్ళు ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్నారో ఆ రీతిగా అరుణాచల్ ప్రదేశ్ లో జరగబోతా ఉంది. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 1, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరకు, రెండవది అరుణాచల్ ప్రదేశ్ కొరకు. ఆ తర్వాత మూడో ప్రార్థన విన్నపము, బహుశా మీరందరూ వార్తల్లో చూసే ఉంటారు, మహాకుంభమేళా. దానికి ఇన్ని లక్షల మంది ప్రజలు, దాంట్లో యాక్చువల్గా దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అఘోరీలుగా ఎంతమంది స్త్రీలు పురుషులు వాళ్ళను వాళ్ళుగా సమర్పించుకుని వాళ్ళు పర్వతాల్లోకి వెళ్ళిపోయి ఇలాంటి కుంభమేళా సమయంలో వాళ్ళు బయటకు రావడం, వాళ్ళు బట్టలిప్పి అలా తిరుగుతూ వాళ్ళు బరిసెలు పట్టుకొని కత్తులు పట్టుకొని పాములు మెడలో వేసుకొని, నిజంగా ఇదంతా చూస్తున్నటువంటి ఒక నిజమైనటువంటి విశ్వాసికి ఇంకా భారతదేశంలో ఇంత నీడుందా అని అర్థం కావాలి. సువార్త చేరుకోనటువంటి వారు ఎందరో ఉన్నారు అనేటువంటి విషయం ఈ మహాకుంభమేళాను చూస్తే ప్రతి విశ్వాసికి అది హృదయంలో భారాన్ని కలిగించాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అనేటువంటి విషయము ఒకసారి ఉత్తర భారతదేశం వైపు తొంగి చూస్తే అర్థమవుతుంది. కేవలం బాయిలో కప్పల్లాగా మన ప్రాంతాలనే దృష్టిలో పెట్టుకొని చూస్తే అది మనకు అర్థం కాదు. కాబట్టి ఈ అఘోరీలందరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. యూపీ ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేద్దాం, ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేద్దాం. సో దయచేసి ఈ ప్రార్థన విన్నపాలు మీ మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ మొదటి పత్రికను 1-6 అధ్యాయాల వరకు ఒక భాగంగా, అంటే పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గూర్చిన వివరణ, 7-16 అధ్యాయాల వరకు కొరింథీ వారు రాసిన ప్రశ్నలకు జవాబులు అని రెండవ భాగంగా మనం విభాగించుకోవడం జరిగింది. మొదటి భాగంలో పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గూర్చిన వివరణ 1-6 అధ్యాయాల వరకు మరలా మనం ఒక 3 పాయింట్లు డివైడ్ చేసుకున్నాం. 1 పరిచయము, 1 అధ్యాయం 1-9 రెండవది సంఘంలో చీలికలు, 1 అధ్యాయం 10-4-21 వరకు. ఆ తర్వాత సంఘంలో నైతిక సమస్యలు, 5:1-6:20 వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం సంఘంలో చీలికలు 1:10-4:21 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనం ఉన్నాం. మనం ఇది పెద్ద భాగం కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి దీన్ని కూడా మరలా మనం ఒక 4 భాగాలుగా విభాగించుకున్నాం. సంఘంలో చీలికల్ని 4 భాగాలుగా విభాగించుకున్నాం. అది మొదటిది 4 వర్గాలు, 1:10-17 వరకు దీన్ని కూడా మనం చూసుకున్నాం, మేము ధ్యానం చేశాం. 4 వర్గాలుగా ఏ విధంగా వాళ్ళు విడిపోయారో, ఏ విధంగా వాళ్ళు కొట్టుకుంటున్నారో, దానికి పౌలు ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చాడో ఆ విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. అటు తర్వాత జ్ఞానాన్ని గూర్చిన తప్పుడు అవగాహన, 1:18-3:4 వరకు ప్రస్తుతానికి మనం ఈ భాగంలో ఉన్నాం. జ్ఞానాన్ని గూర్చినటువంటి తప్పుడు అవగాహన. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో మనం గత వారం 1 అధ్యాయాన్ని పరిపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏ విధంగా అక్కడ వాళ్ళు జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చారు, యూదులేమో స్వస్థతలకి, గ్రీకు ప్రజలేమో గ్రీసు దేశస్తులేమో జ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వడం. కానీ పౌలు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మీరు సూచక్రియలు అడుగుతున్నారు, మీరు జ్ఞానాన్ని అడుగుతున్నారు, మాకైతే సూచక్రియలు ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్ కాదు, కానీ సిలువ వేయబడిన క్రీస్తుల గురించి ప్రకటన చేయడము అది మాకు ఇంపార్టెంట్. ఎందుకనంటే స్వస్థత ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళదు, జ్ఞానం ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళదు, కానీ సిలువ వేయబడిన క్రీస్తును గూర్చినటువంటి వార్త నీ జీవితాన్ని సరిచేసి నిన్ను పరిశుద్ధినిగా మార్చి నిన్ను పరలోకానికి తీసుకువెళుతుంది. ఒక క్రైస్తవుడికి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే. ఈరోజు మనం ఏం చేసినా, ఆరాధనకి వెళ్ళినా, యేసుప్రభు రక్షకుడిగా అంగీకరించినా, బాప్తిస్మం తీసుకున్నా, పాటలు పాడినా, వాక్యం చదివినా, వాక్యం ధ్యానం చేసినా, ఏం చేసినా దేనికోసం చేస్తా ఉన్నాం? ఇదంతా కూడా మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి? పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను నీ రాజ్యమును చేరుకున్నట్టే. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి పౌలు వారిని ఖండిస్తూ వచ్చాడు. అది స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహాజ్ఞానము, అవి కాదు ఇంపార్టెంట్. క్రీస్తును కూర్చున్నటువంటి వార్త. అందుకోసమే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలహీనులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, నీచులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మాటలు చెప్పినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చేశాను, గాడ్ విల్ నెవర్ చూస్ ద బెస్ట్ బట్ హీ విల్ మేక్ ద బెస్ట్ హూమ్ హీ చూస్. దేవుడు ద బెస్ట్ ని సెలెక్ట్ చేసుకోడు, కానీ సెలెక్ట్ చేసుకున్న వారిని ద బెస్ట్ గా వాడుకుంటాడు. సెలెక్ట్ చేసుకున్న వారిని ద బెస్ట్ గా వాడుకుంటాడు. ఐ థింక్ అమెరికా దేశం అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా అడగలేదు. నిక్ విజిస్, మనకందరికి తెలిసిన ఫేమస్ వ్యక్తి అయిన నిక్ విజిస్, ఇతనికి రెండు చేతులు ఉండవు, రెండు కాళ్ళు ఉండవు, ఎందుకు పనికిరాడు? అసలు తల్లిదండ్రులు కూడా వీడిని ఎక్కడికైనా వదిలిచ్చేసుకుందాం, వాళ్ళకి చచ్చిపోతే బాగుండు అనుకునేటువంటి పరిస్థితి. ప్రపంచమంతా అసలు వీడు ఎందుకు పుట్టాడ్రా అని చెప్పి ఆలోచించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు నిక్విజిస్ ని ఎన్నుకొని, అతనికంటే డబ్బున్న వాళ్ళని, బలమున్న వాళ్ళని, చదువు జ్ఞానం ఉన్నటువంటి వారిని కాదు, ఆ వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు వాక్యం చెప్పిస్తా ఉంటే, ఈ బలము కలిగి డబ్బు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కింద కూర్చొని వింటూ ఉన్నారు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? బలహీనులను, జ్ఞానము లేని వారిని, ఎన్నిక లేనటువంటి వాళ్ళు. దాని కొరకు నా జీవితం నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా గత వారం మీకు జ్ఞాపకం చేశాను. వీలైతే ఈరోజు నేను ఒకసారి సేవ్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేసు నేను సేవ్ చేస్తే ఆ వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఇద్దరు అమ్మాయిలు, తలలు ఒకటే కానీ బాడీ మాత్రం వాళ్ళిద్దరికి ఒకటే. వాళ్ళు ఒక అమ్మాయి మాట్లాడగలదు, ఇంకొక అమ్మాయి మాట్లాడదు. బహుశా వాళ్ళు నైజీరియన్, ఆఫ్రికన్స్ అనుకుంటాను. ఆ పాప ఎంత చక్కగా చెప్తా ఉందనంటే, దేవుడు ఏదో బై మిస్టేక్ మమ్మల్ని పుట్టించాడని మేము అనుకోవడం లేదు. బహుశా ఉంటే వాళ్ళకి 12 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను నేను. బై మిస్టేక్ దేవుడు మమ్మల్ని పుట్టించాడని మేము అనుకోవడం లేదు. దేవుడు మమ్మల్ని ఇలా పుట్టించాడంటే దేర్ మస్ట్ బి ఏ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ గాడ్. దేవునికి మా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది అని మేము నమ్ముతున్నాము. దాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము. దేవుడు అందరినీ ఇలా సృష్టించాడు కదా, ఎవరో ఒకరిని సృష్టిస్తాడు, వాళ్ళ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. సో ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మా మీద ఉంచాడు అని ఆ చిన్న బిడ్డలు దేవుణ్ణి ప్రైజ్ చేయడం నిజంగా నన్ను మైండ్ బ్లాక్ గురి చేసింది. అంత మెచ్యూరిటీ వారికి ఎక్కడి నుంచి వచ్చిందో, బహుశా వాళ్ళ తల్లిదండ్రులు అలా చెప్పి నేర్పించుంటారు. సో క్రీస్తు అందుకున్న దేవుడు, దేవుడు బలహీనులను, అజ్ఞానులను, జ్ఞానం లేని వారిని, తృణీకరించబడిన వారిని ఎన్నుకోవడం అన్నటువంటిది నిజంగా. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించవలసినటువంటి వారం అయి ఉన్నాం. మనం 2వ అధ్యాయంలోకి వస్తే నేను చదువుతున్నాను, సహోదరులారా నేను మీ ఎత్తుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండునని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. సో ఈ స్టేట్మెంట్ లో రెండు, ఒకటికి రెండు మూడు సందర్భ విషయ రెండు మూడు మాటల్ని మనం ప్రాముఖ్యంగా గమనించవచ్చు. ఒకటి, నేను వాక్చాతుర్యముతో బోధించలేదు, లేకపోతే జ్ఞానాన్ని ఉపయోగించలేదు, లేకపోతే మర్మాలను ఉపయోగించలేదు, కానీ నేను మీకు క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు కేవలము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నా మైండ్లో పెట్టుకొని సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే మీకు ప్రదర్శించాలని, ఆ విధముగా నేను సిలువేయబడిన క్రీస్తును మాత్రమే మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను అని అన్నాడు. మొదటిది, దానికి ముందు వాళ్ళతో ఏమని మాట్లాడాడు, ఆయన జ్ఞానులను ఎన్నుకోలేదు, బలహీనులను ఎన్నుకున్నాడు, తెలివిలేని వారిని ఎన్నుకున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి, ఆ తర్వాత నేను కూడా మీకు సువార్తను ప్రకటించాను కదా, అయితే నేను సువార్తను ప్రకటించేటప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోలేదు. పౌలు అనేటువంటి వ్యక్తి వెల్ ఎడ్యుకేటెడ్. ఆ రోజుల్లో జెరూసలేములో ఒక యూనివర్సిటీ ఉండేదంట, దానికి గమలియేలు హెడ్ అట. సో అలాంటి గమలియేలు దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు పౌలు. అలాంటి గమలియేలు పాదముల యొద్య విద్యను అభ్యసించినటువంటి వాడు. సో పౌలుకి గ్రీకు తెలుసు, గ్రీకు సంస్కృతి తెలుసు, హిబ్రూ తెలుసు, హిబ్రూ సంస్కృతి తెలుసు, అరామిక్ తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా, అతడు అంటే లిటరల్ గా మాట్లాడాలనుకుంటే ఆయన మహాజ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి, అనేకమైన ప్రాంతాలకు వెళ్లి అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించాడు. ఎన్నో పత్రికలు రాశాడు. పౌలు రాసిన పత్రికలు, పేతురు అంటాడు ఇవి కొరగానివి, అంటే అనేబుల్ టు అండర్స్టాండ్. ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే, అంత హై థియాలజీని, అంత హై థియాలజీని, వేదాంతాన్ని పౌలు ఉపయోగించాడు. అంత వేదాంతాన్ని, అంత జ్ఞానం కలిగినటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు, కానీ నేను మీ దగ్గర మాట్లాడేటప్పుడు మాత్రం నేను జ్ఞానం కలిగిన వాడినని, నా దగ్గర మహాజ్ఞానం ఉందని చెప్పి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాక్చాతుర్యంతో నేను మీకు ఎలాంటి బోధ చెయ్యలేదు, బట్ నేను మీ ముందు నిలబడినప్పుడు నా మైండ్ అంతా ఒకటే ఉంది, అదేంటంటే సిలువ వేయబడిన క్రీస్తును మీ ఎదుట నేను ఉంచాలి, మీ ఎదుట నేను ప్రదర్శించాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, సువార్త ప్రకటనలో క్రీస్తు సిలువ మీద చేసినటువంటి బలియాగమును టచ్ చేయడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యం. ఈరోజు మనం చేస్తున్నటువంటి సువార్తలో క్రీస్తు సిలువ మరణం ఉండదు, ఏదేదో చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. నేను మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నేను బైబుల్ కాలేజీలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లో ప్రసంగం చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ మొట్టమొదటి ప్రసంగంలో నేను అబ్రహాం గురించి తీసుకొని, అబ్రహాం గురించి కొన్ని గుణ లక్షణాలని నేను పాయింట్స్ గా చక్కగా డివైడ్ చేసి, ప్రతి పాయింట్ కి ఒక ఇల్లస్ట్రేషన్, ప్రతి పాయింట్ కి ఒక సైడ్ రెఫరెన్స్ పెట్టి నేను వాక్యం చెప్తే మా స్టూడెంట్స్ అందరూ కూడా అజయ్ ఎక్సలెంట్ చెప్పావు, సూపర్ చెప్పావు, ఫస్ట్ టైం అయినా కానీ ఓ అని చెప్పి మెచ్చుకుంటా ఉంటే, నాకు ఎవాల్యుయేట్ చేయడానికి వచ్చిన ప్రొఫెసర్ నా దగ్గరకు వచ్చి షేకర్ని ఇచ్చి, యువర్ మెసేజ్ ఇస్ ఎక్సలెంట్ బట్ త్రో ఇట్ ఇన్ డస్ట్బిన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు అర్థం చేసుకోండి, నీ ప్రసంగం అద్భుతంగా ఉంది అయితే తీసుకెళ్లి చెత్త కుప్పలో కొట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయింది. స్టూడెంట్స్ అందరి ముందు అలాగే అన్నాడు, వాళ్ళ ఏమన్నా మంచిగుందని పొగడతా ఉంటే టక్కనొచ్చి ఇలా అన్నాడు, చెత్తకొప్పలో దేన్ని పడేస్తాం, వేస్ట్ను పడేస్తాం,
ఎందుకు పనికిరాని దాన్ని పడేస్తాం, నాకు ఇంకా నా వల్ల కాలేదు. వెళ్ళి వెంటనే అడిగాను, సార్ ఎందుకు మీరు అలా అన్నారు, నేను తెలుసుకోవచ్చా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఆదికాండంతో ప్రారంభించు, ప్రకటన గ్రంథంతో ముగించు, నువ్వు ఎవరినన్నా హైలైట్ చేయి, ఎన్ని పాయింట్లు అని చెప్పు, బట్ యువర్ మెసేజ్ మస్ట్ ఎండ్ విత్ క్రైస్ట్. నీ ప్రసంగం క్రీస్తుతో అది కంక్లూజన్ చేయబడాలి. నీ ప్రసంగంలో క్రీస్తు లేకపోతే నువ్వు కేవలం అబ్రహాముని హైలైట్ చేస్తే, మోజెస్ ని హైలైట్ చేస్తే, అక్కడ నువ్వు ఏమాత్రం కూడా క్రీస్తు అని తీసుకొని రాకపోతే దట్ ఈస్ డస్ట్బిన్, దట్ ఈస్ వేస్ట్. తీసుకెళ్లి నువ్వు చెత్తకొప్పలో కొట్టడమే. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు అన్నది కాదు ముఖ్యం, ఎక్కడ కంక్లూడ్ చేసావు అన్నది ముఖ్యం. ఆ కంక్లూజన్ లో క్రీస్తు ఉండాలి అని అన్నాడు. క్రీస్తు ఉండాలి. సో క్రీస్తు అందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు, నేను క్రీస్తునే మీకు ప్రకటన చేశాను, వేరే ఇంకేది చెప్పలేదు, ఏ మర్మాలను కూడా నేను ఉపయోగించలేదు. ఈరోజు క్షమించండి, నేను ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నాను. అదేంటి అని అంటే, అలా మీకు ఇందాక ఇంతకుముందు నేను చెప్పాను అనుకుంటాను, ఏదో ఒక కొత్తదనం చెప్పాలని, ఏదో ఒక వింత చెప్పాలని ఒక టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ లో మెయిన్ మెసేజ్ ని విడిచిపెట్టేసి ఏదేదో మనం చెప్పుకుంటా వెళ్తా ఉన్నాం. ఏదో అంటే విశ్వాసులకి ఏం కావాలి, ఏదైనా ఒక కొత్తదనం కావాలి, ఏదైనా ఒక కొత్తదనం కావాలి. ఇప్పుడు ప్రభువు చెట్టుని శపిస్తే చెట్టు ఎండిపోయింది, ప్రభువు చెట్టుని ఎండి ఏంటది చెట్టుని శపిస్తే ఆ చెట్టు ఎండిపోయింది. ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటి, మెయిన్ మెసేజ్ ఏంటి, అది ఫలాలు ఫలించలేదు కాబట్టి ఆయన దాన్ని శపించాడు. మెయిన్ మెసేజ్ ఇది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం మెయిన్ మెసేజ్ ఏం చేయాలంటే, అయ్యా నువ్వు కూడా ఫలాలు ఫలించకపోతే నువ్వు కూడా దేవుడు నిన్ను కూడా ఇలా సంఘంలో నుంచి తీసి పక్కన పెట్టేస్తాడు. ఆయన శరీరములకి మనం అంటు కట్టుబడి ఉన్నాం, మనం పక్కన తీసి పక్కన పెట్టేస్తే ఏమవుతుంది, ఎండిపోతాం, మన జీవితాలు వాడిపోతాయి. ఇది ప్రాముఖ్యమైన సందేశం. ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని విడిచిపెట్టి ఏదో ఒక కొత్త మర్మం చెప్పాలని ఆ చెట్టు పొడవెంత, ఆ చెట్టు దాని వెడల్పు ఎంత, లేకపోతే దాని సైజ్ ఎంత, అది భూమిలోకి ఎంత లోపలికి వెళ్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? అవన్నీ ఎవరు చెప్తారు సార్ అనుకోవద్దు, చెప్పేవాళ్ళు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఉంది, అందులో ప్రాముఖ్యమైన సందేశం ఏంటి, విషయం ఏంటి అని అంటే, బహుశా నువ్వు ఏదైనా కొత్తదనం తీసుకొని వస్తే తీసుకొని రా, కానీ యు మస్ట్ కంక్లూడ్ విత్ ద వాట్ మెసేజ్ దట్ జీసస్ వాంట్స్ టు గివ్ త్రూ దట్ ఇలస్ట్రేషన్. యేసు ప్రభు అసలు ఆ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు, ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ సందేశం ఏంటి, దాన్ని విడిచిపెట్టి నువ్వు ఏదో ఏదో ఒకటి కొత్త చెప్పుకుంటే, ఏదైనా ఒక మర్మాలు చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? ఒకవేళ నువ్వు చెప్తే చెప్పో, బట్ యు మస్ట్ కంక్లూడ్ విత్ దట్ సేమ్ మెసేజ్ దట్ జీసస్ వాంట్స్ టు గివ్ త్రూ దట్ ఇల్లస్ట్రేషన్. యేసు ప్రభు ఆ ఉపమానం ద్వారా ఏ ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాలని ఆయన ఉపమానాన్ని చెప్పాడో, ఆ ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం విడిచిపెట్టిస్తే ప్రయోజనం లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం వాక్యం బోధించేటప్పుడు మన జ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రయత్నం చేస్తాం, అద్భుతమైనటువంటి విషయాలను మనం తీసుకొని వస్తాం. కానీ అదే ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే, మన జ్ఞానము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడడు. మన జ్ఞానం ద్వారా కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు ఎలా ఉంటాయనంటే, వాహ్ అద్భుతంగా చెప్పాడు సార్ అంటే, నేను ఏదో అసలు కొత్త కొత్త విషయాలు అన్ని చెప్పేసి ఉంటాను. సో దాన్ని బట్టి అద్భుతంగా చెప్పాడు సార్ అని అంటాడు. కానీ ఎవరైతే అద్భుతంగా చెప్పారు అని అనుకుంటుంటారో, అది వాళ్ళకి ఒక అద్భుతంలాగే ఉంటుంది, కానీ వాళ్ళ జీవితము అద్భుతంగా మార్చబడటానికి అది ఏమాత్రం కూడా ఉపయోగపడదు, ఉపయోగపడదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మన ప్రసంగంలో అందుకోసమే ఏదో ఒక కొత్త మర్మం కాదు, కానీ మన ప్రసంగంలో ఖచ్చితంగా పాపమును గురించి కానీ,
పశ్చాత్తాపం గురించి కానీ, మారు మనసును గురించి కానీ, లేకపోతే ఆ వ్యక్తిని క్రీస్తు శిలువ యొద్దకు తీసుకుని వచ్చే విధంగా కానీ ఉండాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. సో పౌలు అంటున్నాడు, శిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందని నిశ్చయించుకోండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. ఎలా ఉన్నాడంట? భయముతోనూ వణుకుతోనూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పదాలను కొంచెం లెటర్లుగా తీసుకుంటే భయముతో వణుకుతో, దేన్ని బట్టి పౌలు భయముతో వణుకుతో ఆలోచించండి. ఎందుకంటే పౌలు ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో పౌలుని బెత్తాలతో కొట్టారు, వ్యవస్థలుగా చేసి కొట్టారు, కొరడాలతో కొట్టారు, తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. ఇప్పుడు ఈ పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో ఎన్ని పర్సిక్యూషన్స్ గుండా తను వెళ్ళాడో అదంతా ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ ని పెట్టుకొని జస్ట్ ఆలోచన చేద్దాం. అంటే ఇప్పుడు పౌలు ఏదన్నా ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అమ్మ ఆడగొడ కొడతారు, ఇప్పుడు ఎడగొట్టారు, మళ్ళీ ఆడగొడ కొడతారేమోరానైనా. ఆల్రెడీ 1-2 దెబ్బలు ఉన్నాయి, మీరు బట్టలు ఇప్పదీసి బెత్తాలతో ఇష్టానుసారం కొట్టారు, కాళ్ళకు చేతులకు బొండ్ల వేసేసి చేతులు గాయాలన్నీ కూడా ఖాయాలైపోయినాయి. ఇప్పుడు మరలా ఇంకొక పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే మరలా ఆడగొడ కొడతారేమోరానైన అనేది అతని భయం. అదేనా అతని అతని వణుకు? కానే కాదు అని ఎలా చెప్పగలం? దానికి మనం రుజువేంటి అంటే, మీరు తర్వాత చదువుకోండి అపొస్తలకార్యాలు 14వ అధ్యాయంలో నేను మీకు అపొస్తలకార్యాలు చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను. పౌలు అంత్యక్రియకు వెళ్ళినప్పుడు అతను చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఆ నుంచి ఈకొనేకి వెళ్ళాడు, ఆడ చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ నుంచి వెళ్ళిపోయాడు, ఆ నుంచి దెర్బేకు లుస్త్రాకు వెళ్ళాడు. అక్కడ కూడా అతన్ని ఇష్టానుసారంగా కొట్టి అతన్ని అంత్యోకి ఈకోనియా నుంచి వచ్చి ఇక్కడ స్థానికులను కూడా సపోర్ట్ చేసుకుని వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఇష్టానుసారంగా కొట్టి ఇక చచ్చిపోయాడని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని తీసుకుని వెళ్లి ఊరు వెలుపల పడేస్తే లేచి మరుసటి రోజు దెర్బే పట్టణానికి వెళ్లి ఆడ సువార్తను ప్రకటించి మరలా వెనక్కి తిరిగి అదే లుస్త్రాకి అదే ఈకోనియాకి అదే అంత్యోకికి వచ్చాడంటే ఎన్ని గట్స్ ఉండాలి? నేను కానీ ఆ ప్లేస్ లో ఉంటే, బ్రదర్ ఈ రూట్ లో నేను మరలా వెళ్ళలేను బ్రదర్, వాళ్ళు కొట్టారు హింసిస్తా ఉన్నారు, కాబట్టి నాకు ఏదన్నా ఒక వేరే రూట్ ఏదన్నా ఉంటే చెప్పండి బ్రదర్, వేరే రూట్ లో చెల్లిపోతాను కదా, మళ్ళీ ఆ రూట్ లో వెళ్ళను అని అంటాను నేను. ఒకవేళ వెళ్ళినా సీక్రెట్ గా మౌనంగా వెళ్ళిపోతాను ఆ గ్రామాలు దాటి. కానీ మరలా పౌలు తన రిటర్న్ లో మళ్ళా లుస్త్రాకి అంత్యోకియకి ఈకోనియాకి వెళ్ళి శిష్యుల మనసులను దృఢపరిచి వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఇలాంటి శ్రమలన్నీ మనం అనుభవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవలసింది, కాబట్టి ఈ కొట్టడాలు శ్రమల గురించి నథింగ్ టు వరీ అని చెప్తా ఉన్నాడు. బట్టలు ఇప్పదీసి చర్చల్లో పెట్టి కొట్టేస్తే ఆడగుచ్చే దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని కీర్తిస్తున్నాడు. క్రీస్తునందు ప్రభువును దర్శించలేదా? కాబట్టి ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి ఈ భయము, ఈ వణుకు, ఈ ఫిజికల్ గా తన మీద కలుగుతున్నటువంటి పర్సిక్యూషన్స్ కి సెట్ కాదు. మరి దేనికి సెట్ అవుతుందనంటే, ఈ పై వచ్చిన వాళ్ళ కాంటెక్స్ట్ అయితే మనకు అర్థమైపోతుంది. ఏంటంటే, వెన్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వెన్ ఐఎమ్ ప్రీచింగ్ ఆర్ వెన్ ఐఎమ్ టీచింగ్, నేను మీ ఎదుట నిలబడి నేను ప్రసంగించినప్పుడు, లేకపోతే నేను బోధ చేసినప్పుడు, ఎక్కడ క్రీస్తు శిలువ మరణమును కాకుండా ఏదైనా ఒక కొత్త విషయం, ఏదైనా ఒక కొత్త మర్మమును చెప్పి మిమ్మల్ని గలిబిలి చేస్తారు, అది నా భయం, అది నా వణుకు. అంటే దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు, బీ కేర్ఫుల్. ఏదో నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా నేను ఏది పడితే చెప్పేస్తాను అని అనుకుంటే కుదరదు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు బహిరంగ కూడికలకి సువార్త, మీన్ వాక్యం చెప్పడానికి ఎవరిని పిలిపిస్తున్నారో తెలుసా? ఎవరైతే కుళ్ళు జోకులేసి, క్షమించండి పదాన్ని ఉపయోగిస్తాం, కుళ్ళు జోకులేసి కడుపుబ్బా నవ్విస్తారో, అలాంటి వాళ్ళు స్టేజీ మీద నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు మీరు గమనించండి, అస్సలు వాళ్ళు ప్రసంగం చేస్తుంటే పగలబడిన అవుతా ఉంటారు, పొట్ట చెక్కలైపోతుంటది, నవ్వి నవ్వి నవ్వి, అబ్బా ఈరోజు స్పీకర్ ఏమి నవ్విచ్చాడనాయనా అనుకుని వెళ్ళిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చాం. ఎన్ని చోకులు వాళ్ళ ప్రసంగాల్లో అసలు సీరియస్నెస్ అనేది కనపడదు, భయం అనేటువంటిది కనపడదు. అరే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము, నా ముందు ఒక 10 మంది ఉన్నారు, ఈ 10 మందికి వాక్యాన్ని ప్రకటించే ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దీనికి జవాబు చెప్పాలి రేపు దేవునికి, ఆ భయం మనకు కనపడడం లేదు. కానీ పౌలు ఆ భయం ఉంది, దేవుడు నాకు ఇచ్చిన సమయం ఇది, నాకు పేరు తెలియదు ఒక సేవకుడు అంటాడు, నీకు ప్రసంగం చేయడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి, నువ్వు వేదిక మీద నిలబడిన ప్రతిసారి, నీ ఎదురుగా కూర్చున్నటువంటి గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని కొన్ని మైండ్ లెవెల్ పెట్టుకుంటావు అంటే కూర్చున్నటువంటి వారికి సువార్త వినడానికి ఇదే చివరి అవకాశం. బహుశా మీటింగ్ అయిపోయిన తర్వాత వాడు వెళ్తే వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ప్రాణాలు విడిచిపెట్టచ్చేమో, ఆ మీటింగ్ లో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు, ఎందుకంటే తర్వాత వాళ్ళు పడకొని వెళ్ళిపోతారు, మనం పడకొని వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు మీటింగ్ లో కూర్చొని నీ ఎదుట ఒక గుంపు ఉన్నప్పుడు సువార్త వినడానికి వాళ్ళకి ఇదే చివరి అవకాశమేమో కాబట్టి దీని సద్వినియోగం చేసుకోవాలి అన్న భయంతో సువార్తను ప్రకటించాలట. రెండవది బహుశా సువార్తను ప్రకటించడానికి, అంటే ఈ గుంపు సువార్తను ప్రకటించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఇదే చివరి అవకాశమేమో, మరలానికి ఇంకొక అవకాశం వస్తుందో లేదో తెలీదు, కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అన్న భయముతో వణుకుతో సువార్తను ప్రకటించాలి. క్రీస్తునందు ప్రేమ, నేను సువార్తను ప్రకటించే విషయాన్ని మాట్లాడుతున్నాను, సంఘంతో మాట్లాడేటువంటి విషయం వేరు, బయట అన్యులతో సువార్తను ప్రకటించేటువంటి విషయం వేరు. వెలుపల ప్రసంగం అవసరం, సంఘం లోపల బోధన అవసరం, టీచింగ్ చాలా ఇంపార్టెంట్. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు సంఘంలో టీచింగ్ లేదు, కేవలం ప్రీచింగే. ప్రీచింగ్ అనేటువంటిది ఒక పసిబిడ్డకి పాలతో పెట్టేటువంటి ఆహారం లాంటిది, బట్ టీచింగ్ బోధన అనేటువంటిది అది ఎదుగుతున్నప్పుడు వాడికి ఇచ్చేటువంటి బలమైన ఆహారము లాంటిది. ప్రీచింగ్ ఎలా ఉంటుందంటే బిర్యానీ లాగుంటుంది, కానీ టీచింగ్ వైట్ రైస్ లాగుంటుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రీచింగ్ అంటే బిర్యానీ ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు, టీచింగ్ అనేటువంటిది చప్పగానే ఉంటుంది, తెల్లనటువంటిది పెద్దగా ఇష్టపడం, కానీ ప్రతిరోజు అది తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, దాన్ని తీసుకుంటేనే ఎదుగుతాం మనం. ప్రతిరోజు బిర్యానీ తీసుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది. కానీ ఈరోజు బాధాకరం సంఘాల్లో టీచింగ్ లేకపోవడం. సో కాబట్టి నేను బయట ప్రీచింగ్ గురించి మాట్లాడుతున్నాను. వెన్ ఎవర్ యు గెట్ ఎ ఛాన్స్ టు ప్రీచ్ గాస్పల్ అవుట్ సైడ్, అదే నీకు చివరి అవకాశం, అదే వారికి కూడా చివరి అవకాశం అన్న భయంతో ప్రకటించాలి. రెండవది, నీ ఎదుట కూర్చున్నటువంటి గుంపులో 99 మంది క్రైస్తవులు ఉన్నారనుకోండి, ఒక్కరు అన్యులున్నారనుకోండి, యువర్ టార్గెట్ మస్ట్ బి దట్ 1 పర్సన్. అందుకోసమే యేసయ్య తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె విషయమై ఆయన చింతించి 99 నీతిమంతుల్ని లేదా 99 గొర్రెల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ దిస్ 99. ఇవి ఎలాగో ఉన్నాయి ఇక్కడే. కాబట్టి హిస్ టార్గెట్ ఈస్ ఓన్లీ దట్ సింగిల్ సోల్, ఆ సింగిల్ షీప్, తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె ఆయన టార్గెట్. కాబట్టి మనం ముందు కూర్చున్నటువంటి మీటింగ్ లో, అఫ్కోర్స్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి, మన ముందు కూర్చున్నటువంటి గుంపులో 99 మంది విశ్వాసులుంటే ఒక్క అవిశ్వాసి ఒకవేళ నీకు కనబడితే బొట్టు పట్టుకున్నట్టు వాళ్ళకి ఇంకెక్కడ నీకు తెలిసిందనంటే యువర్ మెసేజ్ షుడ్ బి టార్గెట్ దట్ పర్సన్. ఎందుకని 99% ఎలాగో ప్రభు దగ్గరకు వచ్చారు, రేపు పరలోకానికి వస్తారు, కానీ ఆ 1 సింగిల్ సోల్ సువార్త ప్రకటించడానికి ప్రభు నీకు ఇచ్చిన చివరి అవకాశం అది. సో ఇమీడియట్ గా నీ టార్గెట్ అక్కడికి మారిపోవాలి. నేను ఆల్రెడీ నేను సిద్ధపడి వచ్చేసాను కదా అని చెప్పి నేను ఏదో ఒక కొత్త మర్మాల్ని కొత్త కొత్త విషయాల్ని
నేను చెప్పి సిలువ మరణాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ 99 మంది సాటిస్ఫై అవుతారు, బాగానే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ దట్ సింగిల్ సోల్? వాట్ అబౌట్ దట్ సింగిల్ సోల్? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంటే అప్పుడు మనం ప్రకటించేటప్పుడు లేకపోతే బోధించేటప్పుడు భయముతోను వణుకుతోను మనము దేవునిని గూర్చినటువంటి వాక్యాన్ని మనం ప్రకటిస్తాము. తర్వాత అచ్చవారు మాట్లాడతాడు, జ్ఞానయుక్తమైన తీయని మాటలను నేను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే. దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములను, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దేవుని శక్తిని కనపరిచేటువంటి. సో మన ప్రసంగాల్లో ఏముండాలి అన్నటువంటి దాన్ని పౌలు ఇక్కడ హైలైట్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 6వ వచనం నేను చదువుకుంటూ వస్తే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియబడదు, అది వారికి తెలిసేయుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభు సిలువ వేయకపోయి యుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నేను దేని గురించి చెప్పానంటే సంఘం వెలుపల ఉన్న వారి గురించి మాట్లాడాను. జాగ్రత్తగా వారికి బోధించేటప్పుడు ఏదో ఒక కొత్త మర్మాన్ని ప్రకటిస్తున్నట్లుగా కాకుండా సింగిల్ సోల్ ని హైలైట్ చేసుకుని వాళ్ళకి సిలువను గూర్చినటువంటి వార్తను హైలైట్ చేసి వాళ్ళకి ప్రకటించడం ప్రాముఖ్యం. ఇప్పుడు పరిపూర్ణులైన వారి మధ్య అని అంటున్నాడు. పరిపూర్ణులైనటువంటి వారి మధ్య అంటే ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎదిగి మెచ్యూరిటీ కలిగినటువంటి వారి గురించి ఇంకా చెప్పాలంటే, పరిపూర్ణులైనటువంటి వారు అంటే క్రీస్తునందు పసిబిడ్డలని కాదు, క్రీస్తునందు ఎదిగినటువంటి వారు, క్రీస్తునందు ఎదిగినటువంటి వారు. సో క్రీస్తునందు ఎదిగినటువంటి వారి మధ్యలో ఈయన మర్మాన్ని బోధిస్తున్నాం అంటున్నాడు. కానీ అయితే ఈ మర్మాలు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఉద్దేశించినవి కాదు, కానీ దేవునిని ప్రత్యక్షపరిచేటువంటివి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్ష అంటే దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క గుణ లక్షణాలను రివీల్ చేసేటువంటి మర్మాలను, అది కూడా ఎలా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. కాబట్టి సంఘం వెలుపల చేసేటువంటి బోధ, సంఘం లోపల చేసేటువంటి బోధకి వ్యత్యాసం ఉండాలి. అక్కడ జాగ్రత్త పడాలి, భయముతోనూ వణుకుతోనూ అక్కడ మనము ప్రకటించాలి. సంఘం లోపల మీకు ఐ థింక్ హెబ్రిల్కి రాసిన పత్రికలు అనుకుంటాను, హెబ్రిల్కి రాసిన పత్రికలో పౌలు అంటాడు, విశ్వాసము ప్రేమ తీర్పు అనేటువంటి పునాది మరలా మరలా వేయక క్రీస్తునందు అన్ని విషయములో ఎదుగు నిమిత్తము బలమైన ఆహారము తీసుకుందుము. జ్ఞానమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారై ఉన్నారు, కానీ ఇంకను మీరు పాలు తాగే పసిబిడ్డలుగా ఉన్నారు అని అన్నాడు. చాలా స్ట్రైట్ గా చెప్పాడు, విశ్వాసము ఓకేనా తీర్పు అనేటువంటి బోధను మరలా మరలా వేయక, దట్ ఈస్ ఫండమెంటల్ టీచింగ్. విశ్వాసము అనేటువంటిది, లేకపోతే ఇంకా లిటరల్ చెప్పాలంటే విశ్వాసము అనంటే మన దృష్టిలో ఏంటి? విశ్వాసం అంటే అడిగి పొందుకోవడం. సో దీన్ని మరలా మరలా విశ్వాసం బ్రదర్, విశ్వాసంతో అది అడగండి దేవుడు మీకు ఇస్తాడు, విశ్వాసంతో ఇది అడగండి బ్రదర్ దేవుడు మీకు ఇస్తాడు, అది అడగండి ఇది అడగండి ఇది అడగండి దేవుడు మీకు ఇస్తాడు 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 అనేటువంటి ఆ బోధ మరలా మరలా వేయక. ఇంతకాలం మీరు పాలుతో ఆహారం తీసుకుంటారు, ఎంతకాలం మీరు ఆహారం తీసుకుంటారు, ఎంతకాలం పాపం పాపం పశ్చాత్తాపండి పశ్చాత్తాపండి అని మాట్లాడతారు. జాగ్రత్త గమనించండి, ఇక నేను సంఘం వెలుపల వారి గురించి మాట్లాడడం లేదు, సంఘం లోపల వారి గురించి మాట్లాడుతున్నాం. సంఘం లోపల వాళ్ళు ఎవరు? ఆల్రెడీ తమ పాపలు మనకి గుర్తెరిగి పాపములు తమ పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది వాళ్ళు సంఘంలోనికి వచ్చారు. వాళ్ళు క్రీస్తు శరీరంలో అంటుకట్టబడ్డారు, క్రీస్తు యొక్క అవయవులు అయ్యారు. సో ఇప్పుడు ఇంకా వాళ్ళతో మరలా పాపం గురించి పశ్చాత్తాపం గురించి మాట్లాడుతున్నామంటే ఏమైంది? వాళ్ళు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎదుగు బొదుగు లేకుండా మరగుజ్జులాగే ఉన్నారు. సో ఇంకా పాపము పశ్చాత్తాపము అనేటువంటి బాధ ఆ పునాది మరలా మరలా వేయక, అది ఎవరికి అవసరము? సంఘం వెలుపల ఉన్నటువంటి వారికి అవసరం. నువ్వు ఆల్రెడీ ఆ బోధ అంతటిని తెలుసుకొని వచ్చేసావు, ఇప్పుడు నీకేం కావాలంటే పరిశుద్ధత. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టొచ్చావు, ఇప్పుడు నువ్వు పరిశుద్ధత వైపుకు నువ్వు పరుగులు తీయాలి. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో నువ్వు ఒక లైన్ దగ్గర ప్రారంభించావు, ఈ ప్రారంభం విజిలేసిన తర్వాత నువ్వు పరిగెడతా ఉన్నావు కానీ ముందుకు వెళ్ళడం వల్ల అక్కడే అక్కడే పరగెడతా ఉన్నావు. నువ్వు చెమట వచ్చేస్తుంది, పరగెడతానే ఉన్నావు, నాన్ స్టాప్ కానీ ముందుకు వెళ్ళడం వల్ల అక్కడే ఉన్నావు. ప్రయోజనం ఏమన్నా? అది పౌరు ఉద్దేశం అంతే. పాపం గురించిన బోధ అవసరం లేదని కాదు, తీర్పును గురించిన బోధ అవసరం లేదని కాదు, నువ్వు ఆల్రెడీ ఆ బోధను దాటుకొని వచ్చావు. సో కాబట్టి నువ్వు ఇంకా అక్కడే పాపం చేయడం పశ్చాత్తాపడడం, పాపం చేయడం పశ్చాత్తాపడడం, నువ్వు అక్కడక్కడే పరిగెడతావు అంటే నువ్వు ముందుకెళ్ళావు. ముందుకెళ్ళడం అంటే క్రీస్తు పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని సరి చేసుకొని దాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకెళ్ళిపోవాలి. కానీ సంవత్సరాల తరబడి ఇంకా దాన్నే పట్టుకొని అలాడతా ఉన్నావు. రక్షించబడిన మొదటి దినాల్లో, రక్షించబడక మునుపు నీకు ఏ కోపం అయితే నీలో ఉందో, ఏ కోపం అయితే నిన్ను డిస్టర్బ్ చేస్తా ఉందో, రక్షించబడిన మొదటి దినాల్లో కూడా ఆ కోపం అలాగే ఉంది, ఆ కోపం నిన్ను అలాగే డిస్టర్బ్ చేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు రక్షించబడి ఒక 25 సంవత్సరాలు అయిపోయింది, ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు కూడా రక్షించబడక మునుపు నీ కోపం ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. కాబట్టి నీకు పశ్చాత్తాపం గురించిన బోధ అవసరమైంది. నువ్వు ఎంతకాడికి ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు ఎప్పుడు ముందుకెళ్తావు? క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన పరిశుద్ధుడు, కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా మార్చబడ్డం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యు కెనాట్ ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు నీ టార్గెట్ దేని మీదకు ఉండాలి? పరిశుద్ధత వైపుకు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేదానికి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఆ జంతు పేరు గుర్తులేదు కానీ కుందేలను పట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళంట, కుందేలను పట్టుకునే వాళ్ళంట, కుందేలు కాదు అదేదో ఒక జంతువు ఉంది, క్షమించండి వీలైతే ఆ పేరు తర్వాత చెప్తాను, తెల్లగా ఉంటుందంట అది, అది కూడా కుందేలులాగే గుంటల్లో లోపల ఉంటుందంట. సో అయితే దాన్ని పట్టుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుంటలోనికి బురద నీరు పోస్తారంట. బురద నీరు పోసినప్పుడు అది ఒక్క క్షణం కూడా లోపల ఉండకుండా ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కలటువంటి గుంటలన్నింటిలో కూడా వాళ్ళు పైన బురదను పూసి పెట్టేస్తారంట. అది లోపలికి వెళ్తే ఆ కన్నంలోకి వెళ్ళిపోతే తప్పించుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ ఎలదంట అది? ఎందుకనంటే ఆ బురద తనకు ఎక్కడ అంటుకుందేమో, మురికి ఎక్కడ తనకు అంటుకుంటుందేమన్న భయంతో అవసరమైతే అది వాళ్ళ చేతికి దొరికిపోతాయే గాని ఆ బురదను అంటించుకొని లోపలికి మాత్రం వెళ్ళవంట, ఆ మురికిని అంటించుకొని లోపలికి వెళ్ళవంట. ఒక జంతువుకి అంత స్ట్రిక్ట్ గా కమిట్మెంట్ ఉంటే మనకెంత ఉండాలి? అంటే ప్రయత్నం, పరిశుద్ధత అయిపోవడం అంటే మన చేతుల్లో లేదు, అది ఒక రోజులో జరిగే పని కూడా కాదు. బట్ అట్లీస్ట్ మన ప్రయత్నం పరిశుద్ధత వైపుకి క్రీస్తునందు పరిపూర్ణతలోనికి ఎదుగు నిమిత్తము మన ప్రయత్నం. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానాన్ని బోధించుచున్నాము, అయితే అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. ఎందుకని? ఈ లోక సంబంధమైన జ్ఞానము అది నిరర్ధకమైపోవచ్చున్నది. ఈ లోకాధికారులు జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమయ్యున్నట్టుగా బోధించుచున్నాము అని అంటున్నాడు. పదో వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇక్కడ దేవుని గురించినటువంటి మర్మము, దేవుని గురించినటువంటి మర్మము అన్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వాస్తవానికి పౌలు ఏమని ఉపయోగిస్తున్నాడంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలు, తన ఇష్టాలు, తన కోరికలు ఎదుటిన్న మనిషికి తెలియదు. ఒక మనిషిలో ఉన్న విషయాలే ఎదుటిన్న మనిషికి తెలియకపోతే దేవుని హృదయములో ఉన్నటువంటి ఆ సంగతులు ఒక మనిషికి ఎలా తెలుస్తాయి? ఎవరో సంగతి ఎందుకండి, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింటుంది, మన భార్యకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదో కూడా తెలియదు. మనకి చాలా మందికి మన భార్యకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కూడా తెలియదు. ఎన్నోసార్లు ఇల్లు ఇచ్చిందని బట్టి నీకు తెలియదా నేను తిన్నాని అని అంటారు, నీకు తెలియదు నాకు ఇది ఇష్టం లేదని. అయినా కానీ మనం చేస్తూ ఉంటాం, అయినా కానీ మనం చేస్తూనే ఉంటాం కదండి. మన భార్య మనసులో ఏముందో మనకే తెలియదు, భర్త మనసులో ఏముందో భార్యకి తెలియదు. ఆ పై అన్న మాటనే పట్టుకొని మనం కొట్టకలాడుతూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే, అందుకోసం అంటాడు, మరి మనుషునిలో ఉన్నటువంటి విషయాలే తెలియకపోతే దేవుని సంగతులు, దేవుని గూర్చినటువంటి మర్మములు, అతని అంతరంగం ఉన్నటువంటి ఆ మర్మాలు ఎలా బయటకు వస్తాయి? సో ఆ దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడం, ఎందుకంటే దేవుని గురించి ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు మనం పరిపూర్ణులమవుతాం. అయితే ఈ మర్మములు ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. వాటిని మనకి ఎవరు బయలుపరుస్తారంటే ఆయన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మరొక విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదేంటి, ఇంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాను నేను, ద పర్పస్ ఆఫ్ ద హోలీ, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయడం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడిన ఉద్దేశం ఏంటంటే సర్వసత్యములోనికి నడిపించడం. ఇప్పుడు ఇంకొక విషయం నేర్చుకున్నాము, అదేంటి అనంటే దేవుడు వాటిని తన ఆత్మ వలన, అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ మర్మములను తన ఆత్మ, తన ఆత్మ ఇస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన బయలుపరుచుచున్నాడు. అంటే ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇక్కడ మరొకటి కనపడుతుంది మనకి. అదేంటి అంటే దేవునిని గురించినటువంటి ఆ సంగతులను, దేవుని గురించినటువంటి మర్మమును, ఆయన మనస్సులో అంతరంగములో ఉన్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మనకు బయలుపరిచేది, మనకు వివరించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే దేవుని గురించినటువంటి సరైన అవగాహనలోనికి మనం రాలేం. ఈరోజు ఎందుకు దేవుణ్ణి చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కదండి, కొంతమంది అంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఇక్కడ విన్నాను నేను, ఇక్కడ మా దగ్గర దేవుడు మాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తే బాగుండు, గవర్నమెంట్ జాబ్ ఇస్తే ప్రతి నెల సంఘానికే కదా మేము దశం భాగం ఇస్తాం, మొదటి జీతం ఆయనకే ఇస్తాం, మొదటి జీతం ఆయనకే ఇస్తాం. ఇక్కడ కొంతమంది దగ్గర విన్నాను నేను, ఇప్పుడు దేవుడు నాకు జీతం ఇవ్వకపోతే ఎవరికన్నా నష్టం? సంఘానికే కదా, నాకు ఉద్యోగం వస్తే, ఇప్పుడు మనం మన పిల్లలందరికీ సంఘా ఉద్యోగాలు వస్తే దశం భాగాలు ఇస్తాం సంఘానికి, చూసారా? అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వీళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది. ఇంకొంతమంది అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వీ హ్యావ్ టు కమాండ్ గాడ్, దేవుణ్ణి మనం కమాండ్ చేయాలి. ఎస్ దేవా, నువ్వు ఇస్తున్నావా లేదా? అసలు దేవుడు ఎవరో నీకు అర్థమయ్యుంటే, దేవుడు ఎవరో నీకు అర్థమయ్యుంటే దేవుణ్ణి కమాండ్ చేయడానికి నేను ఎవరను అన్న సత్యం నీకు అర్థమవుతుంది. కానీ నీకు దేవుడు ఎవరు అర్థం కాల, అర్థం కాలేదు కాబట్టి దేవుణ్ణి కమాండ్ చేస్తావు, దేవుని మీద పెత్తరంచేస్తావు, దేవా అదిగో నాకు ఇస్తున్నావా లేదా నువ్వు, అంతే. నువ్వు ఇస్తున్నావా లేదా నాకు, బలవంతం చేసి చాలా సందర్భాల్లో మనం దేవుని దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం. బలవంతం చేసి మనం దేవుని దగ్గర నుంచి
తీసుకుంటూ ఉంటాం. క్రీస్తునందు ప్రభువుని బిడ్డలారా, అది మనకేమాత్రం కూడా క్షేమం కాదు. దేవుడు ఎవరో మనకు అర్థం కాలేదు కాబట్టి దేవుని మీద అలుగుతాం మనం. ప్రార్థన చేయడం మానేస్తాం అంటే, నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే నువ్వు అలిగితే ఏందో దేవునికి నష్టం లాగా, దేవునికి నష్టం లాగా. సంఘం వెలుపల వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు విషయం పక్కన పెడదాం. దెన్ వాట్ అబౌట్ సంఘం లోపల ఉన్నటువంటి వారు? వాట్ అబౌట్ సంఘం లోపల ఉన్నటువంటి వారు? మనకు కూడా దేవుడు అర్థం కాలేదు. దేవుడు సరిగా అర్థం కాలేదు కాబట్టే ఈ రోజు బయట ఉన్నటువంటి బోధ ఏంటి? ఆయన రాజాతి రాజు, మనం రాజాతి రాజు బిడ్డలము, మనము పేదవారిగా ఉండడము దేవుని చిత్తము కాదు అని అర్థం చేసుకున్నారు. మనం పేదవారిగా ఉండడము దేవుని చిత్తము కాదు అన్నప్పుడు వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మలో మీరు భేదలై ఉండడం నాకు ఇష్టం లేదు, ఆత్మలో మీరు ధనికులై ఉండడం నాకు ఇష్టం. ఇక్కడ ధనికులు అన్న పదోరంగాల్ని డబ్బు గురించా? కాదు. ఆత్మలో ధనికులై ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితంలో అది మెచ్యూరిటీని బయలుపరుస్తుంది, పరిపక్వత. నువ్వు ఎంత ఎదిగితే అంత పరిపక్వత, అంత మెచ్యూరిటీ. కానీ ఈరోజు దేవుడు సరిగా అర్థం కాలేదు, దేవుని బోధలు సరిగా అర్థం కాలేదు, దేవుని బోధలు సరిగా అర్థం కాలేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో దేవుని గురించి మనకి పరిపూర్ణంగా మర్మమయ్యినటువంటి దేవుని గురించి మనకి చక్కగా వివరించేటువంటి పని, బోధించేటువంటి పని ఎవరిదంటే హోలీ స్పిరిట్, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక పని, అది ఒక పని. దేవుని వలన 12 వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం ఈ లౌకిక ఆత్మను, ఈ లోక సంబంధమైన ఆత్మను పట్టుకొని ఎలాడితే దేవుని గురించినటువంటి విషయాలు మనకు అర్థం కావు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పౌలు అంటున్నాడు, మేము కూడా ఆ ఆత్మ సహాయముతోనే ఆయనను గురించిన మర్మములను మీకు బోధిస్తున్నాము. అయితే ఈ మర్మములను మీకు బోధించటానికి మేము ఎక్కడ కూడా ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద మేము ఆధారపడడం లేదు. లేకపోతే ఏదైనా ఏదైనా ఈలోక సంబంధమైనటువంటి ఉపమానాలు, లేకపోతే ఈలోక సంబంధమైనటువంటి తీయని మాటలు కానీ, ఓకేనా, వాటి మీద మేము ఆధారపడడం లేదు. కానీ కేవలము దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీద మాత్రం మేము ఆధారపడుతున్నాం. ఆయన మా ద్వారా ఉండి మీకు బయలుపరుస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, మొత్తం కూడా జ్ఞానమును గురించి పౌలు హైలైట్ చేస్తా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనముగా ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? చదువుకోవద్దనా? కాదు, దాని ఉద్దేశం నువ్వు చదువుకోవద్దని కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుకోవద్దని కాదు, అది కానే కాదండి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ దేవునికి దగ్గర అవడానికి కానీ ఉపయోగపడదు. అంతెందుకు? కొన్నిసార్లు మనం చూస్తుంటాం, అరే ఇంత పెద్ద చదువులు చదువుకున్నారు, కనీసం వీళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేదురా, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలియదురా కదా. వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదువుంటారు. కానీ ఇంగిత జ్ఞానం, ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలీదు, ఏ వయసు వారితో ఎలా మాట్లాడాలి, స్త్రీతో ఎలా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, మనకంటే వయసులో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇదంతా కూడా ఇంగిత జ్ఞానం కదండి. ఆలోచించేయండి, ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి పుస్తకాలు చదివి కొన్ని వందల వేల లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాన్ని చదివి నా జీవితం మారింది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా నా జీవితం మారింది, నేను దాన్ని విడిచిపెట్టాను, దీన్ని విడిచిపెట్టాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరు, ఎవరు లేరు. కానీ బైబిల్ని చదివి నా జీవితాన్ని మార్చుకున్నానని చెప్పేటువంటి వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి నీకు పరిపూర్ణంగా అర్థమయ్యేటట్లు చేస్తూ ఆయన నీకు బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన సహాయం ద్వారా మాత్రమే నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకొని నీ జీవితాన్ని పరిపూర్ణతలోనికి తెచ్చుకోవడానికి నీకు సహాయపడుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరమో, ఆయన పనేంటో కూడా ఇక్కడ పనిలో పని మనకు ఒక స్టేట్మెంట్ అర్థమైంది. దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. యుదయకాల సమయంలో ఒకసారి మనం సరి చేసుకుందాం. మనం ఇంకా దేవునిలో ఆధ్యాత్మికతలో ఎదగడానికి, క్రీస్తులో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మర్మమై ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం బోధించే ప్రతిసారి కూడా జాగ్రత్తగా చివరి అవకాశం అన్నట్లుగా సంఘం వెలుపల వారితో మాట్లాడదాం, సంఘం లోపల ఉన్నటువంటి వారితో ఎదుగు మా ఆధ్యాత్మిక పరిపక్వత గురించి, ఎదుగుదల గురించి, పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని